నేను ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ దినమందు మేము మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి మీ యొక్క వాక్యమును ధ్యానించుకుని వలనని మీ యొక్క పాద సాన్నిధ్యంలో మేము వేచి ఉంటుండగా మా హృదయములకు అవసరమైనటువంటి వాక్యమును మీరు అనుగ్రహించండి. మీ సన్నిధిలో ప్రభువా మేము మా యొక్క హృదయములను సరిచూసుకుంటూ సరిచేసుకుంటూ మీతో సన్నిహితంగా గడిపేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మా బ్రతుకులలో మేము నిన్ను కలిగి ఉన్నామని ప్రజలు తెలుసుకున్నట్లుగా లోకం గ్రహించున్నట్లుగా మా జీవితములను చక్కపరచండి. క్రీస్తునామందు విడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరంత ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంత బాగున్నారని, మీ యొక్క అనుదిన జీవితంలో దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 17వ అధ్యాయమును మనం కొంత ధ్యానించుకుందాము. అక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యముల విషయమై బలత్కారుల మార్గముల తప్పించుకునుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదువు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము, నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వంగా మాట్లాడును. మాడుగు జాడలను గుర్తుబట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకుని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూచున్నారు. వారు చీల్చుటకు ఆతరపడు సింహమువలను చాటైన స్థలములలో పొంచు కొదమ సింహమువలను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారి కుమారులు కలిగి తృప్తి పొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఈ కీర్తనలో తనకు అపాయం వచ్చిన సమయంలో దావీదు ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ రెండు విషయాల గురించి దావీదు దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది, తాను నిర్దోషిగా తీర్పు నందు నిమిత్తము. రెండవది, తన కాపుదల నిమిత్తము. ఈ క్రమంలో తాను ఏం చేస్తున్నాడంటే, తన మనసాక్షి చొప్పున దేవుని దృష్టిలో ఏ విధంగా నిందారహితుడిగా ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. రెండవది, ఎదుటివారు తనకు కలిగిస్తున్నటువంటి హానిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది, దేవుని యందు తనకున్నటువంటి కాన్ఫిడెన్స్ గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి విషయములను మనం పరిశీలించినట్లయితే, దావీదు జీవితంలో ఈ కీర్తనకు, అంటే ఈ కీర్తనలో చెప్పబడినటువంటి విషయాలకు సంబంధించినటువంటి సందర్భము ఏమిటా అని మనం ఆలోచిస్తే, సౌలు దావీదును వెంటాడినటువంటి సందర్భమే అని మనకు తెలుస్తూ ఉన్నది. ఆ కాలంలో తన న్యాయ సమ్మతమైనటువంటి ప్రవర్తన గురించి దావీదుకు గట్టి నమ్మకం అనేటువంటిది ఉండింది. అందువల్ల తనకు సౌలుకు మధ్య ఉన్న ఆ వ్యాజ్యమును, దేవుడు తీర్చాలని, దానిని బట్టి తనను నిర్దోషిగా దేవుడు తీర్చాలని దావీదు ఆశపడుతూ ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొదటి వచనమును మనం చూచినట్లయితే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని తాను చెప్తున్నాడు. దావీదు ఇక్కడ తన న్యాయమైనటువంటి మొర్రను దేవుడు ఆలకించాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలోనికి అనేకసార్లు మనము అనేక రకములైనటువంటి మొరలను పెడుతూ వెళ్ళేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఈ సమయంలో మనకున్నటువంటి అవసరతలను గురించి మాట్లాడేటువంటి వారంగా ఉంటాము. మన ప్రార్థనలు ఎక్కువ సార్లు ఎక్కువ సమయము వీటిని గురించే ప్రార్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. మాకు అది దయచేయి, ఇది దయచేయి, లోకరీతిగా దివు, ఈ దివు, వీటితోనే ఎక్కువ మంది యొక్క ప్రార్థనలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే హృదయ సంబంధమైనటువంటి అవసరతలను గురించి ప్రార్థించేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. హృదయాంతరంగములో దేవుని యొక్క ఆత్మచేత క్రియ చేయబడుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆ వ్యక్తి ఆ విధంగా ప్రార్థించగలిగినటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఇలా ప్రార్థించేటువంటి వారికి కన్నీటి ప్రార్థన అనేటువంటిది ఉంటుంది, హృదయాంతరంగం నుండి వచ్చేటువంటి ప్రార్థన అనేటువంటిది ఉంటుంది. వారు చేసేటువంటి ప్రార్థనలో తమను గురించి తాము ఉప్పొంగజేసుకునేటువంటి విధముగా కాక తమ చేసేటువంటి ప్రార్థనలు, ఆ ఉచ్చరించేటువంటి భాష అనేటువంటిది తమ హృదయ సంబంధమైనటువంటి పవిత్రత కొరకు ఆశించేటువంటిదిగా మనము గమనించవచ్చు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, న్యాయమును ఆలకించుము అని చెప్తున్నాడు. అంటే తను పెడుతున్నటువంటి మొర అనేటువంటిది న్యాయ సమ్మతమైనటువంటిది అని తాను ఎరిగినటువంటి వాడిగా, తన మనసాక్షికి తెలిసినటువంటిదిగా తాను ప్రార్థిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనము చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే మన యొక్క హృదయాంతరంగంలో దేవునికిని మనకిని ఏదో ఒక విధమైనటువంటి అడ్డు అనేటువంటిది ఉన్నదని మనకు తెలుసు. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా మనము ప్రవర్తించినటువంటి ప్రవర్తన అనేటువంటిది ఏదో ఒకటి మనకు మనసాక్షిని బట్టి తెలుస్తూ ఉంటుంది. అది అడ్డుగా ఉన్నప్పటికీ మనము దానిని ముందు తొలగించుకునకుండా ముందు మనము మన అవసరతల గురించి ప్రార్థిస్తుంటాం. ప్రార్థించేటువంటి సమయంలో మొట్టమొదటి మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే, దేవునికిని మనకిని మధ్య అడ్డుగా ఉన్నటువంటి ఏదైనా విషయం ఉన్నదా అనేటువంటిది పరీక్షించుకునవలసి ఉన్నది. దాని నిమిత్తమై నువ్వు గ్రహించుకుని పశ్చాత్తాపడి క్షమాపణ కోరిన తర్వాత అప్పుడు నీ యొక్క ప్రార్థన అనేటువంటిది దేవుడు వినటానికి ఇష్టపడుతూ ఉంటాడు. నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి అవన్నీ అలాగే పెట్టేసుకొని దేవుని యొక్క వాక్యానికి, ఆయన యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటివి నీలో ఉన్నవని తెలిసినప్పటికీ నీ గర్వం చేతనో, అహంకారం చేతనో, మరి యొక్క విషయము చేతనో నీవు దానిని పక్కన పెట్టివేసి నీ మొరలను దేవునికి సమర్పించుకునేటువంటి వాడుగా ఉన్నట్లయితే, నీ మొరలను దేవుని యొద్ద పెట్టేటువంటి వాడుగా ఉన్నట్లయితే దేవుడు నీ ప్రార్థన యందు ఇష్టపడేటువంటి వాడిగా ఉండడు. తన యొక్క కృపను బట్టి ఏదైనా ఒక్కొక్కసారి నీకు సహాయం చేస్తే చేయవచ్చును. కానీ నీవు ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే, నీ హృదయాంతరంగములో మనసాక్షి నీ మీద నిందారోపణ చేయనటువంటి వాడుగా నీవు ఉండాలని దేవుడు ఆశించేటువంటి వాడై ఉన్నాడు. ఈ వచనంలో ఏమంటున్నాడంటే దావీదు, అది కపటమైనటువంటి పెదవుల నుండి వచ్చినది కాదు అని చెప్తా ఉన్నాడు. కపటమైనటువంటి పెదవులు అంటే ఏంటంటే, ఉన్నది ఒకటి, అయితే ఇక్కడ మనం చెప్పేటువంటిది మరి యొక్క ఉద్దేశము చేత మాయోపాయంగా చెప్పేటువంటి మాటలు లేకపోతే చేసే ప్రార్థనలు అనేటువంటి సెన్స్లో వస్తూ ఉంటుంది. ప్రార్థనలు చేసేటువంటి వారిలో అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే ఈ ప్రార్థనలు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటూ ఉంటాయి. కొందరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు కూడా కపటంగా ప్రార్థన చేసేటువంటి వారు ఉంటూ ఉంటారు, గర్వంగా ప్రార్థించేటువంటి వారు ఉంటూ ఉంటారు, పక్క వారి మీద నేరాలు మోపుతూ ప్రార్థించేటువంటి వారు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ విధంగా రకరకములైనటువంటి ప్రార్థనలు మనం చూడవచ్చు. అయితే కపటమైనటువంటి పెదవుల నుండి వచ్చేటువంటి ప్రార్థనలను దేవుడు లక్ష్య పెట్టేటువంటి వాడుగా ఉండడు. రెండవ వచనమును మనం చూచినప్పుడు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును అని వ్రాయబడి ఉన్నది. దీన్ని మనం గమనించినట్లయితే దేవుని అందు దావీదుకున్నటువంటి కాన్ఫిడెన్స్ను ఇది తెలియజేస్తున్నది. దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడని, తన తీర్పు న్యాయమైనటువంటి తీర్పు అని దావీదు ఎరిగినటువంటి వాడే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవునికి మాత్రమే తన యొక్క వ్యాజ్యమును అప్పగించుకునేటువంటి వాడినిగా మనం చూస్తూ ఉన్నాము. దావీదు సౌలు యొక్క కథ మనకందరికీ తెలిసినటువంటిదే. సౌలు తనను తరుముతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దావీదు తనను చంపివేయగలిగినటువంటి పరిస్థితులు తనకు చక్కగా ఎదురైనాయి. ఆ సమయంలో సౌలును చంపివేసి తాను రాజుగా అయిపోగలడు, తనకున్నటువంటి ఈ యొక్క ఇబ్బంది అంతటిని కూడాను తాను తీసివేసుకొనగలడు, అయినను తాను దేవునికి భయపడినటువంటి వాడై దేవుని చేత అభిషేకమును అందినటువంటి సౌలుకు కీడు చేటకు ఏమాత్రము తాను ఇష్టపడలేదు. కానీ దేవుడు మాత్రమే సౌలు పట్ల వ్యాజ్యము తీర్చి దోషిగా ఎంచి సౌలును శిక్షించవలనని దావీదు ఆశించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విధమైనటువంటి మనస్సును మనం కలిగినటువంటి వారమై ఉంటున్నాము. నేటి దినముల్లో మనం చూచినట్లయితే ఎవరికి వారే వారి యొక్క సమస్యల్ని గురించి సహచరులైనటువంటి వారితోనూ విశ్వాసులైనటువంటి వారితోనూ పోట్లాడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ పోట్లాటలైనటువంటివి కొంత శృతిమించినాయంటే ఇంకా ఇతరమైనటువంటి వాటికి కూడా వెళుతూ ఉన్నాయి. ఇదంతా దేవుడు మెచ్చేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే మనము ప్రేమను గురించి మాట్లాడేటువంటి వాళ్ళము, ప్రేమను మన హృదయంలో కలిగి ఉండవలసినటువంటి వారము. కొన్ని సందర్భములలో మనకు న్యాయపరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనమే వారిని శిక్షించాలని, వారిపై మనకున్నటువంటి అకక్షను క్రోధమును తీర్చుకునవలనని మనము ప్రయత్నించేటువంటి వారంగా ఎప్పుడూ ఉండకూడదు. ఇక్కడ దావీదును మనం చూచినట్లయితే సౌలును దేవుడు శిక్షించాలని తాను ఆశపడుతూ ఉన్నాడు, కానీ తనంతట తాను ఏమి చేయటకు ఇష్టపడినటువంటి వాడుగా లేడు. మూడవ వచనమును మనం చూచినట్లయితే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నాకు ఏ దురాలోచనయో కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను అని వ్రాయబడినది. ఇక్కడ దేవుడు తన వైపు చూస్తున్నాడని, తనను పరిశీలిస్తున్నాడని, పరీక్షిస్తున్నాడని దావీదు తెలిసినటువంటి వాడుగా తనను తాను మొదటగా పరీక్షించుకుని తనలో ఏ విధమైనటువంటి దురాలోచన ఉన్నట్లుగా తనకైతే ఏమీ కానరాటలేదని, అదేవిధంగా నోటి మాట చేత నేను అతిక్రమింపను అని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడో అక్కడ చూడండి. ఇవి కేవలం మాటలకు మాత్రము పరిమితమైనటువంటివి కావు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా సౌలును దావీదు చంపివేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నవి, అయితే తను ఆ విధంగా చేయలేదు. కాబట్టి తన యొక్క మాటలలో మాత్రమే తాను ఏదో దేవుని యొద్దకు వచ్చి నేను ఇలా ఉన్నాను, ఇంత మంచోడుగా ఉన్నాను, అంత మంచోడుగా ఉన్నానని చెప్పట్లేదు. తను తన క్రియలలో సహితము తాను చూపినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే తన చేతిలో పని, దేవుడు సౌలును నీకు అప్పగించాడు, సౌలును చంపివేసి నీకు ఎదురు లేకుండా చేసుకోనమని కొంతమంది సలహా ఇచ్చినప్పుడు సహితము నేను ఆ విధంగా చేయనని తాను ఇక్కడ చెప్తున్నటువంటి మాటల ప్రకారము తాను జీవించినటువంటి వాడినిగా మనం చూడవచ్చు. నాలుగవ వచనంలో దావీదు ఏం చెప్తున్నాడంటే, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను, నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు అని చెప్తూ ఉన్నాడు. నిజంగానే తను ఆ విధంగా చేసినట్లుగా తన క్రియలు తనను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. చాలా మంది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు వారి క్రియలు మాత్రం వేరే విధంగా ఉంటాయి, వారు చేసేటువంటి ప్రార్థనలు మాత్రం, దేవా నేను నీతిమంతుడను, నేను నిర్దోషిని, ఈ విషయంలో నాకేం సంబంధము లేదు, నన్ను అనవసరంగా ఇరికిస్తూ ఉన్నారు అని ఇలాంటి ప్రార్థనలు చేసేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. కాదు, మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు మన నిర్దోషత్వమును గురించి తీర్పు తీర్చవలసినది దేవుడు. దేవుడు మనల్ని నిర్దోషులనుగా తీర్చినట్లయితే నీవు నిర్దోషివే. అయితే నీవు చేసేటువంటి పనులేమో ఒక రకంగా ఉంటూ, నువ్వు చేసేటువంటి ప్రార్థనలు మరో రకంగా ఉన్నట్లయితే అది సరైనటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ దావీదు తను సౌలు పట్ల ఎట్లు ప్రవర్తించినాడో అనేటువంటిది తను చెప్తున్నటువంటి తన మాటలకు సరిగ్గా సరిపోతున్నది. ఆ విధంగా నీవు ఉన్నట్లయితే అప్పుడు నీవు ఇటువంటి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు నిన్ను అంగీకరించేటువంటి వాడుగా ఉండవచ్చు. కానీ మన జీవితంలో అనేక మార్లు ఈ విధమైన దావీదు చేయగలిగినటువంటి ప్రార్థనలను చేయగలిగినటువంటి స్థితిలో మనం ఉండము. చాలామంది ఏమంటారంటే, ఏమండే దావీదు ఇప్పుడు ఆ కీర్తనలో చెప్తున్నటువంటిది, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని, నేను ఇంత మంచివాడిని అంత మంచివాడిని అని చెప్తున్నాడు కదండి అని అనేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. దేవుడు హృదయములను లక్ష్య పెట్టేటువంటి వాడు. నువ్వు చెప్పినటువంటిది, నువ్వు చేసేటువంటి దాంతో టాలీ కానప్పుడు, అది సరిపోలేనప్పుడు నీవు ఆ బద్ధికుడివే అని జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నది. దావీదు ఈ విధమైనటువంటి ప్రార్థన చేయటలో తన ఉద్దేశం ఏంటంటే, దేవునికి మాత్రమే తన యొక్క వ్యాజ్యమును అప్పగించుకుంటున్నాడు. తాను పాపంలో పుట్టినవాడని, పాపంలోనే తన తల్లి తనను గర్భమున ధరించినదని, ఈ లోక సంబంధమైనటువంటి మానవుడు అని తను గ్రహించుకున్నటువంటి వాడే. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, తన హృదయము తనను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నది. కాబట్టి తాను దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి అంత ధైర్యంగా ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉండగలుగుతున్నాడు. ఆరవ వచనమును మనం చూసినట్లయితే, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదువు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. ఇక ఏడవ వచనంలో, నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేతి రక్షించువాడా. ఎనిమిదవ వచనంలో, నీ కృపాతిశయములను చూపుము అని వ్రాయబడి ఉన్నది. ఈ మూడు వచనములను మనం గమనించినట్లయితే, దేవుని ఎడల దావీదుకున్నటువంటి కాన్ఫిడెన్స్ను, విశ్వాసాన్ని, నిరీక్షణ గురించి ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దావీదుకు ఈ నిరీక్షణ అనేటువంటిది ఉండటం వలన, విశ్వాసం అనేటువంటిది ఉండటం వలన దేవుని యొద్దకే తను నేరుగా వెళ్ళగలుగుతున్నాడు. మనం దేవుడు ఇలాంటి వాడని నోటి మాటతో చెప్పటం కాదు, మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. మనం ఇవన్నీ దేవుని గురించి చెప్తాము, కానీ పక్క వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికల్లా వాళ్లతో నేరుగా వెళ్ళి మనమే పోట్లాడేటువంటి వారంగా ఉంటాం. కానీ దేవునికి ఆ సమస్యను చెప్పి విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉండము. తొమ్మిదవ వచనమును మనం చూసినట్లయితే, ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాయుము అని దావీదు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి 6-9 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇక్కడ దావీదు కొన్ని మాటలు వాడుతున్నట్లుగా చూస్తున్నాము. దావీదు ఏమంటున్నాడంటే, నన్ను రక్షించుము, నన్ను కాపాడుము, నన్ను దాయుము అనే మాటలు వాడుతున్నాడు. సేవ్ మీ, ప్రొటెక్ట్ మీ, హైడ్ మీ అనేటువంటి మాటలు వాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుడు మనలను అనేక సమయములలో రక్షించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. రక్షించుట అంటే మనకు తెలుసు, ఆపదలలో ఉన్నప్పుడు రక్షించటం అనేటువంటి మాట మనం సర్వసాధారణంగా వాడేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఈ యొక్క ఆపద అనేటువంటిది ఫిజికల్గా ఉండొచ్చు, మానసికంగా ఉండవచ్చు. ఈ రకమైనటువంటి దేనిలోనైనా సరే దేవుడు మనలను రక్షించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు కాపాడేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అంటే ఇబ్బంది ద్వారా మనము వెళుతూ ఉంటాము, కానీ దాని యొక్క బారి నుండి మనలను కాపాడేటువంటి వాడుగా, దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి మనకు కలగకుండగా కాపాడేటువంటి వాడుగా దేవుడు ఉంటూ ఉంటాడు. విశ్వాసులకు అవిశ్వాసులకు సహితము రొటీన్ లైఫ్లో జరిగేటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటూ ఉంటాయి. అయితే విశ్వాసికి అవిశ్వాసికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, విశ్వాసి అనేటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడే దేవుని యొద్ద మొరపెట్టేటువంటి వాడుగాను, తనను దేవుడు రక్షించేటువంటి వాడుగాను, కాపాడేటువంటి వాడుగాను, దాచేటువంటి వాడుగాను ఉన్నాడని నమ్మినటువంటి వాడే తన విశ్వాసమును కొనసాగించేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. అది ఎవరు ఎంతవరకు ఉండగలుగుతున్నారనేటువంటిది వారి విశ్వాసమును బట్టి ఉంటూ ఉంటుంది. అయితే ఒక విశ్వాసిగా నీవును నేనును దేవుని యందు మనము ఈ మూడింటిని ఆశించేటువంటి వారంగాను, కష్ట సమయములలో దేవుడు మన యొక్క విశ్వాసమును పరీక్షించేటప్పుడు మనము ఈ విషయములు దేవుడు చేయగలడు మన పట్ల అని నమ్మినటువంటి వారమై మనము ఆయన మీద ఆధారపడేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. మనము అనేక సార్లు మాటలు చెప్పేటువంటి వారంగా ఉంటాం, కానీ కొన్నిసార్లు సరైనటువంటి పరీక్ష సమయం వచ్చేటప్పటికి ఆ సమయంలో మనము ఎంత ఘనులమని చెప్పుకుంటున్నామో, ఎంత విశ్వాసపరులమని ఊహించుకుంటున్నామో ఆ విధంగా మనం ఉండలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నేను గత రాత్రి ప్రార్థన చేసుకుంటూ నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తుంటే కొన్ని సందర్భాలు నాకు గుర్తొచ్చినాయి. ఆ సందర్భములలో నేను అటో ఇటో తేల్చుకునవలసినటువంటి సందర్భములు అనమాట. అది ఆ స్పాట్లో ఆ సమయంలోనే తేల్చుకునవలసినటువంటి ఘడియలు నాకు ఎదురైనటువంటివి రెండు మూడు నాకు జ్ఞాపకం వచ్చినాయి. అప్పుడు నాకు వెంటనే పేతురు గుర్తుకు వచ్చాడు. పేతురు తనకు ప్రాణం పోయేటువంటి పరిస్థితి, అందరూ దొమ్మిగా వచ్చేసి క్రీస్తు ప్రభువుని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క సమయంలో తన ప్రాణం విషయమై తను బొంకినాడు కదా. ఎందుకు పేతురు అలా చేశాడు, అలా చేయకుండా ఉండవలసినది అని అందరం అనుకుంటూ ఉంటాం. అయితే మనమే ఆ యొక్క పరిస్థితిలో ఉన్నట్లయితే మనం పేతురు కాదు కదా. పేతురు ఇంకా అక్కడ నిలిచి ఉన్నాడు, ఆ తర్వాత సిలువ వేస్తున్నప్పుడు కూడా దూరం నుండి పరీక్షిస్తూ ఉన్నాడు. కానీ మనమైతే ఇక ఆ ప్రాంతాలలో లేకుండానే ఇప్పుడో పారిపోయి ఉండేవాళ్ళం. నేను గమనించుకుంటున్నప్పుడు నిజంగా ఒక్కొక్క సమయం వచ్చేటప్పటికి, దేవుడు పరీక్షించేటువంటి సమయం వచ్చేటప్పటికి ఆ సమయంలో మనం నిలబడగలుగుతున్నామా? కొన్నిసార్లు కొన్నిట్లో నిలబడగలుగుతాం, మరికొన్నిట్లో నిలబడలేం. అలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏదో కొన్నిట్లో మనం నిలబడ్డామని చెప్పి అన్నిట్లోనూ నిలబడగలమని అనుకున్నట్లయితే అది తప్పు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనకు బాగా ఇష్టమయ్యేటువంటి వాటిల్లోనో, లేకపోతే మనం బాగా శోధించబడేటువంటి సమయంలోనో, లేకపోతే ఇతరులు చూస్తున్నారనేటువంటి విషయంలోనో, ఇతరులు మనల్ని ఏమనుకుంటున్నారనేటువంటి విషయంలోనో, ఏదో ఇలాంటి విషయాలు వచ్చేటప్పటికీ మనము ఆన్ ది స్పాట్ అక్కడే మనం డెసిషన్ తీసుకునవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు ఎస్ అని చెప్పవలసిన చోట నో అని, నో అని చెప్పవలసిన చోట ఎస్ అనేటువంటి విధంగా చెప్పేటువంటి వారమై ఉండగలము. కాబట్టి మనం ఎవరము గర్వలము కాదు. మనము ఏదో ఒకటి రెండు సందర్భములలో దేవుని గురించి మంచిగా ఉన్నామని చెప్పి, అంటే దేవుని యొక్క విషయములలో మన యొక్క విశ్వాసమును మనము తేల్చి చెప్పామని చెప్పి, అన్ని విషయములోనూ అన్ని సమయములలోనూ అలా ఉంటామనేటువంటి నమ్మకం అనేటువంటిది మనకు ఉండకూడదు. చివరిగా దాయుము అనేటువంటి మాటను దావీదుకుడు వాడుతూ ఉన్నాడు. దేవుడు అనేక మార్లు మనలను దాసి పెట్టేటువంటి వాడుగా ఉండటం వలన మనము మన్నగలుగుతున్నాము. దేవుడు మోషేను దర్శించినప్పుడు మోషే చనిపోవాలి, కానీ మోషే చనిపోకుండగా బండ చాటున దాచి ఉంచినాడు. అందువలన తను సర్వైవ్ అవ్వగలిగినాడు. అంటే బండ కాపాడిందండి అని అంటే బండ కాపాడటం కాదు, బండ చాటున ఉంచి దేవుడు తనను ప్రొటెక్ట్ చేసినాడు, అందువలన తను మన్నగలిగినాడు. మిగిలిన వారందరూ ఆ కొండ సమీపమునకు వచ్చి ఆ కొండను ముట్టుకుంటేనే చనిపోతారని దేవుడు చెప్పాడు. కాబట్టి కొండ నుండి దూరంగా ఉండమని చెప్పాడు. కానీ పైకి ఎక్కిరమ్మని చెప్పినటువంటిది ఎవరినంటే మోషేని, ఆ తర్వాత అహరోను కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళతాం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, దేవుడు రక్షించేటువంటి వాడు, కాసేటువంటి వాడు, దాసేటువంటి వాడు అని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత 10:11-12 వచనాలను మనం చూసినట్లయితే, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వంగా మాట్లాడును, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు, మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు, వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు అని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, తన శత్రువులు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారో చెప్తూ ఉన్నాడు. దావీదు తన శత్రువులను గురించి ఇక్కడ చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే, దేవుడు తనను కాయాలని, దేవుడు తనను దాచిపెట్టాలని, దేవుడు తనను రక్షించాలని, దేవుడు తనకు న్యాయమును తీర్చాలనేటువంటి ఉద్దేశమే, అంతే తప్ప మరి ఒకటి కాదు. తర్వాత 13 చూచినట్లయితే, యెహోవా లెము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము అనే మాట దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇదేంటండి, మీరు చూస్తేనేమో మంచి ఉద్దేశం దావీదు కలిగి ప్రార్థన చేస్తున్నాడని చెప్తున్నారు, ఇక్కడ వానిని పడగొట్టుమనేటువంటి మాట వాడాడు కదండి అని చాలామంది అడిగేటువంటి వారు ఉండొచ్చు. దావీదు చేసేటువంటి ప్రార్థనలు అనేటువంటివి చాలాసార్లు ఆత్మపూర్ణుడై ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తాను ఏదో పెదవులతో చేసినటువంటి ప్రార్థనలు కాదు కాబట్టి, ఆత్మపూర్ణుడై చేసేటువంటి ప్రార్థనలు కాబట్టి వాటిని దైవ గ్రంథములో మనం చూస్తున్నాము, చదువుతున్నాము, వాటి నుండి నేర్చుకుంటూ ఉన్నాము. దావీదు పలికేటువంటి ఈ యొక్క మాట అనేటువంటిది తనకు తానుగా పలక ఉండకపోవచ్చును, కానీ ఆత్మపూర్ణుడై జరగబోతున్నటువంటి విషయాన్ని గురించి, సౌలు విషయంలో జరగనై ఉన్నటువంటి విషయాన్ని గురించి తాను ఇక్కడ ప్రవచనపూర్వకంగా చెప్తూ ఉండి ఉండవచ్చును. అయితే మనము ప్రార్థించేటప్పుడు అంటే మన విషయానికి వచ్చినప్పుడు మనం ప్రార్థించేటప్పుడు మనకి ఎవరి మీద వ్యాజ్యం ఉన్నట్లయితే లేకపోతే ఎవరితోనైనా మనకు కొంత సంబంధం సరిగా లేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళకి హాని కలిగేలాగ చెయ్యి, వాళ్ళ చేతులు విరిగేలాగ చెయ్యి, వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యేలాగ చెయ్యి అనేటువంటి ఈ ప్రార్థనలు ఎన్నడూ మనం చేసేటువంటి వారంగా ఉండకూడదు. నీవు ఇతరుల విషయమై దేవుని యొద్దకు వ్యాజ్యమునకు వెళ్ళి, దేవా నీవు నాకు వ్యాజ్యము తీర్చుమని ప్రార్థన చేయటంలో తప్పేం లేదు. కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు నీ తప్పెంత ఉన్నది, అక్కడ వారి తప్పెంత ఉన్నది, నీ యొక్క వారి యొక్క న్యాయ ప్రవర్తన ఎంతవరకు ఉన్నది ఆ విషయంలో అనేటువంటిది ఎరిగినటువంటి వాడు కాదు దేవుడు. సమస్తమును తీర్పు తీర్చేటువంటి వాడే ఉన్నాడు. దేవుని యొద్దకు వెళ్ళి మనము వారికి ఇలా చెయ్యి అలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేటువంటి వారం మనము ఎన్నడనూ కాదు. అలాంటి ప్రార్థనలు అనేటువంటివి చేయకుండా ఉండాలి మనం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 10, 11, 12 వచనాల్లో వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దాని గురించి, అంటే దావీదుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకుని ఉన్నారు, మమ్మను నేల కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతరపడు సింహం వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే దావీదు తనంతట తాను చర్య తీసుకుంటానికి ఇష్టపడలేదు, గాని తన విశ్వాసమును అదే విధంగా కొనసాగించినాడు. తర్వాత జరిగినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. దేవుడే చర్య తీసుకున్నాడు, సౌలును రాజరకము నుండి తీసివేశాడు, ఆ తర్వాత దావీదు రాజయ్యాడు, ఆ తర్వాత దావీదు కొనసాగాడు. కాబట్టి ఆ కష్ట సమయములలో మనము విశ్వాసమును కొనసాగించేటువంటి వరంగా ఉండవలసి ఉంటుంది. ఈ విషయమే మనము ప్రార్థించేటువంటి వరంగాను, విశ్వాసమును నిలబెట్టుకుని ఉన్నట్లుగా దానిని కొనసాగించేటువంటి వరంగాను మనము ఉండవలసి ఉంటుంది. 14వ వచనంలో మనం చూసినట్లయితే లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము అని దావీదు చెప్తూ ఉన్నాడు. అంటే తన యొక్క రక్షణ నిమిత్తము దేవుడు తనను రక్షించగలడు అనేటువంటి విశ్వాసంతో తాను చేస్తున్నటువంటి ప్రార్థనను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. తర్వాత 14వ వచనంలో నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి పొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు అని ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ లోక సంబంధమైనటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేటువంటి దానిని గురించి దావీదు చెప్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి వారు కడుపు నింపుకోవటం అనేటువంటిది ఇంకను సంపాదించుకునవలనని ప్రయత్నించేటువంటి వారు గాను, వారి యొక్క ఆ ఆశ అనేటువంటిది, కోరిక అనేటువంటిది ఎప్పుడు కూడా తృప్తి నొందినటువంటిదిగా ఉండదు. ఇంకనూ సంపాదించుకునవలను అని ఏదో ప్రయత్నించేటువంటి వారుగా వారు ఉంటానే ఉంటారు. ఇక చివరికి జరిగేటువంటిది ఏంటంటే వారు ఆస్తిపాస్తులను సంపాదించుకొని వాటిని ఎవరికో విడిచిపెట్టి వేసి, పిల్లలుంటే పిల్లలు అనుభవిస్తారు, లేకపోతే మరొకరు అనుభవిస్తారు, ఎవరికో అనుభవించే విధంగా వాటిని విడిచిపెట్టేసి లోకమును విడవలసి ఉంటుంది. అయితే ఇక్కడ దావీదు చివరిగా తానైతే ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో ఏంటో చెప్తూ ఉన్నాడు. అది 15వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అని చెప్తూ ఉన్నాడు. నీతి గలవాడనై, నీతి కలిగి ఉండుట అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మనుషులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని యొద్దకు వెళ్ళగలము అనేటువంటి ధైర్యంతో ఉంటూ ఉంటారు. వెళ్ళవచ్చును, దేవుని యొద్దకు ఎప్పుడైనా నువ్వు వెళ్ళవచ్చును. అయితే బైబిల్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది నీకు తెలిసిన తర్వాత ఆ వాక్యమునకు విధేయత చూపటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. దానిని విడిచిపెట్టి ఏదో బలులు అర్పించినట్లుగా చర్చికి వెళ్ళి ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు సందా వేసినందువలన దేవుడు నిన్ను గురించి నన్ను గురించి మురిసిపోయేటువంటి వాడుగా ఉంటాడు. కానీ నీ హృదయాంతరంగంలో ఆయనకు మొదటి స్థానమునిచ్చి, ఆయనను నీ హృదయాంతరంగంలోనికి ఆహ్వానించి, ఆయనను నీవు సేవించేటువంటి వాడవు గాను, ఆయన మాటకు విధేయుడై జీవించేటువంటి వాడు గాను ఉన్నట్లయితే, అప్పుడు దేవుడు నిన్ను గురించి నన్ను గురించి సంతోషించేటువంటి వాడై ఉండగలడు. ఇక్కడ నీ ముఖ దర్శనము చేసేదను అని చెప్తున్నాడు. ముఖ దర్శనం చేసేటప్పుడు నీతి గలవాడై తాను ముఖ దర్శనము చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళేటప్పుడు మనము నీతి న్యాయములు అనేటువంటివి హృదయములో ఉన్నాయా, లేకపోతే నీతిని న్యాయమును విడిచిపెట్టి వేసి ఈ లోక సంబంధమైనటువంటి మురికిలో పొరలాడుతూనే నీతి గలవారం అనేటువంటి ఆ యొక్క పిక్చర్ను ఇతరులకు ఇస్తూ ఆ విధంగా ప్రవర్తిస్తూ నీతి గలవారంగా విశ్వాసులంగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ముఖదర్శనం చేయాలని చూసేటువంటి వరంగా ఉంటున్నామా? మనలను మనము పరీక్షించుకోవలసి ఉన్నది. ఇక్కడ దావీదు, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అని చెప్తూ ఉన్నాడు. మనము ఎవరైనా పెద్దవాళ్ళని చూడటానికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ లేకపోతే మన కాలేజెస్ స్కూల్స్లో ఇలాంటి వాటిల్లో వారి టేబుల్ మీద చిన్న ఫోటో ఫ్రేమ్ లాంటివి ఉండవచ్చు, లేకపోతే వారు కూర్చునే దగ్గర వెనక వైపున ఫోటోలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. వాటిలో మనం చూసినట్లయితే వారి దేని ఎందైతే నమ్ముతున్నారో, ఎవరి ఎందైతే వారు విశ్వాసం కలిగి ఉన్నారు, అలాంటి బొమ్మలు అక్కడ పెట్టుకుని ఉండటం అనేటువంటిది సాధారణంగా మనం చూస్తుంటాం. ఇక్కడ దావీదు చెప్తున్నటువంటిది ఏంటంటే, తాను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. అంటే తన ఆశ ఎలా ఉన్నదంటే, తాను నిద్ర నుండి మేల్కొనగానే నీ యొక్క దర్శనముతో తన ఆశను తీర్చుకుంటాడని చెప్తూ ఉన్నాడు. చాలామందికి లేవగానే ఈ లోక సంబంధమైనటువంటి పనులు అనేటువంటివి, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు అనేటువంటివి వారిని వారి మనసును చుట్టుముడుతూ ఉంటాయి. లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు ఈ యొక్క ధనాపేక్ష ఉన్నటువంటి వారిని మనం చూసినట్లయితే ఇదే పనిలో ఉంటూ ఉంటారు. అయితే దేవుడిని యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఎంత రక్షణను కల్పించేటువంటి వాడో, నిన్ను ఏ విధంగా కాపాడేటువంటి వాడో, నిన్ను ఏ విధంగా దాచిపెట్టేటువంటి వాడో, దావీదు గుర్తించినట్లుగా నీవును నేనును గుర్తించినట్లయితే మనం లేవగానే ఆశించేటువంటిది, మన బ్రతుకులో ఉదయం నుండి సాయంత్రం వరకు మనం కోరుకునేటువంటిది ఏమిటంటే, దేవుని యొక్క ముఖ దర్శనమును మనము చూడాలని, ధ్వని ద్వారా మనము ఆయన యొక్క ఆ ప్యాయతను పొందవలనని, ఆ యొక్క నెమ్మదిని సమాధానమును మనం పొందవలనని ఆశించేటువంటి వారంగా మనము ఉండగలుగుతాము. దావీదుకున్నటువంటి కోరిక మనకు ఉన్నదా? మనము పరీక్షించుకునవలసినటువంటి సమయము వచ్చినది. మనం పరీక్షించుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడివైన తండ్రి, నీ కృపను బట్టి నీ యొక్క వాక్యము ద్వారా మాకు కావలసినటువంటి వర్తమానమును మీరు మాకు దయచేసినారు. మీ పాదములకు వందనములు. దావీదు ఏ విధంగా తాను సౌలుతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు తన యొక్క వ్యాజ్యమును నీ యొక్క చేతులలో పెట్టుకొని తాను మాత్రము నిందారహితుడై నీ యొక్క సన్నిధిలో ఏ విధంగా ముందుకు సాగుతున్నట్లుగా తాను చెప్పగలుగుతున్నాడు. తాను చెప్పినటువంటి మాటలు కేవలము మాటలకు పరిమితం కాదని తన యొక్క ప్రవర్తన ద్వారా ఏ విధంగా నిరూపించి ఉన్నాడు తండ్రి. మేమును ఆ విధంగా ఉండునట్లుగా, మమ్ములను మేము చక్కబెట్టుకుని ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామమందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.